సాధారణంగా రిటైర్ అయిపోయాము అంటే ఇంకా మనం దేనికి పనికిరాము, వి జస్ట్ వేస్ట్ టైం అనేటటువంటి ఒక భావన ఉన్నటువంటి రోజులలో ఒక నూతన సమాజానికి బీజాంకురంగా పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ రూపొందుతోంది అని తెలుసుకుని చాలా ఆనందంగా ఉంది. ఇంచంటే అతి త్వరలో నేను కూడా మీలో ఒకనిగా కాబోతున్నాను. నేను బలవంతంగా విఆర్ఎస్ తీసుకున్నాను ముందే. ఇంకో నాలుగైదేళ్ళు అయితే నేను మీకు మీలో సభ్యులుగా వయస్సు ద్వారా అర్హత సంపాదించుకుంటాను. నేను ఇంకేంటే ఇందాకే చెప్తున్నారు 60 ఏళ్లు దాటిన వాళ్ళకే షష్ఠి పూర్తి. ఒక అద్భుతమైనటువంటి కాలము, ద నంబర్ 60, టైంని కంట్రోల్ చేసేటటువంటి కాలము, 60 సెకండ్స్, 60 మినిట్స్. మన జ్యోతిష్ శాస్త్రంలో అయితే అన్ని ఘడేలు విఘడేలు అన్ని 60 మీదే వస్తాయి, సంవత్సరాలు కూడా 60 మీదే వస్తాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే వనరులు లేనప్పుడు వనరులను క్రియేట్ చేసుకుని నూతన సృష్టి ఆరంభించడానికి ప్రారంభించినటువంటి వ్యక్తి ఉపయోగించుకున్నటువంటి ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను. నేను 20-25 మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడను. ఇంచండి మన 6:30కి ఇంకో ప్రోగ్రామ్ ఉంది. కానీ మీరందరూ కూడా చాలా హై లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్ స్ట్రేటా నుంచి వచ్చిన వాళ్ళు కనుక సూచన ప్రాయంగా చెప్పినటువంటి ఈనాడు మనం ముచ్చటించుకోబోయేటువంటి విషయాలు, నూతన యుగానికే బీజాంకురం కావచ్చేమో అని ఆశిస్తూ నేను ఈ విషయాలు చెప్తున్నాను. అంచేత ద 60 ఇయర్స్ ఆర్ ద 60 ఇయర్ టైం పీరియడ్, చాలా అద్భుతమైనటువంటి టైం పీరియడ్. మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే టైం ఈజ్ ఆల్సో ఈజ్ అన్ ఎనర్జీ. అది మనం మర్చిపోయాం. వచ్చిన కూడా ఏంటంటే వీ వెజిటేట్, వీ ఫ్లో విత్ టైం. కాలాన్ని మనం మార్చలేము, వయస్సుని మనం మార్చుకోలేము అనేటటువంటి ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ కి అటాచ్ అయిపోయాం మనం. చాలాసార్లు నా పరివారంలో కానీ మిగతా చోట్ల కానీ ఫలానా వాడు కాస్త కాలం చేశారు అంటే మొట్టమొదటి రియాక్షన్ ఏంటంటే వయసు ఎంత అని అడుగుతారు. 80 ఏళ్ళు పర్వాలేదు, అసలు ఇంకా 20 ఇయర్స్ ఎక్కువ బతికాడేమో. అంటే మనం ఆ 60 ఇయర్ పీరియడ్ కు వచ్చేసరికల్లా ఒక విధమైనటువంటి ప్లాటో రీజియన్ కి వచ్చేస్తాం. వి స్టాప్ థింకింగ్ దట్ వీ కెన్ ప్రోగ్రెస్. అది జరిగేటటువంటి తప్పు. వయోవృద్ధులు ఇంకా మనం ఏం చేయలేము, మనం కేవలము రిక్రియేషన్ కే పనికొస్తాము. వాళ్ళ రిక్రియేషన్ కి మనం ఏం చేయగలము, కానీ పొలిటీషియన్స్ కి రిక్రియేషన్ కి సంబంధం కనిపించరు. వాళ్ళు 60 ఏళ్ళు దాటాక సార్ యాక్చువల్ రియల్ పాలిటిక్స్ లో వస్తారనిపిస్తుంది నాకు. 80 ఏళ్ళు వస్తే ప్రైమ్ మినిస్టర్స్ అవుతారు. అంటే 80 ఏళ్ల వాడు కంట్రీని రూల్ చేయగలిగినప్పుడు
Why should we think about recreations? We should dominate the society. 60 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు సొసైటీని డామినేట్ చేయాలి, బికాజ్ వీ హావ్ ఎక్స్పీరియన్స్. కానీ ఐన్స్టీన్ చెప్తాడు పాపం ఒకసారి, ఇఫ్ ఓన్లీ యూత్ కెన్ నో అండ్ ఏజ్ కెన్ డూ. యూత్ కి తెలీదు, ఏజ్ ఇంకేముంది మాకు, 60 ఏళ్ళు వచ్చే ముసాలం అయిపోయాం, మా మాట ఎవడో వింటాడు. ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళిపోవాలి. ఐఎమ్ అగెనిస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. వీఆర్ నాట్ ఓల్డ్, వీఆర్ రీక్రియేటర్స్, నాట్ రిక్రియేషన్ యాంటిసిపేటర్స్. ఆ మానసిక స్థితి మనకి వస్తే తప్ప ఇంత అద్భుతమైనటువంటి గ్రూప్ రాంగ్ ట్రాక్ లో పడిపోతుంది. 60 కల్పాంతము, కల్పము, ఇవంతా కూడా మల్టిపుల్స్ ఆఫ్ 60లో వస్తాయి. మనకందరికీ తెలుసు సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రళయం తర్వాత మళ్ళీ అది సృష్టి స్టార్ట్ అవుతుంది. ఆ సృష్టి స్టార్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళు ఆ సృష్టి ఎవల్యూషన్ లో వెళ్తూ ఉంటుంది, మళ్ళీ ఎవల్యూషన్ పూర్తయితేసరికల్లా మళ్ళీ అది లీనమైపోతూ ఉంటుంది, నాశనం అయిపోదు, లీనమైపోతుంది. మన డే దానికి ఒక సింబాలిక్ సైక్లిక్ రిప్రజెంటేటివ్. నిద్ర లేవగానే మనకి సృష్టి స్టార్ట్ అవుతుంది, రాత్రి పడుకునేంత వరకు కూడా ఈ సృష్టి స్థితి స్థితిలో ఉంటుంది. ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ అస్. పడుకోగానే లీనమైపోతుంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది లార్జెస్ట్ సైకిల్ ఆల్సో. ఆ సైకిల్ ని డామినేట్ చేసేటటువంటి టూల్ సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటిని డామినేట్ చేసేటటువంటి శక్తిని ఓంకారం అన్నాం మనం. ఆ ఓంకారాన్ని ఎలా ఉచ్చారణ చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఇక్కడ నేను మీకు రెండు విషయాలు చెప్పాను. నేను ఒకటి, టైమ్ ఈజ్ ఆల్సో ఈజ్ అన్ ఎనర్జీ. ఎనర్జీని యూజ్ చేసుకోగలిగితే యూజ్ అవుతుంది. వాటర్ ఉంది, యూజ్ చేసుకోగలిగితే యూజ్ అవుతుంది. యూజ్ చేసుకోలేదు, వేస్ట్ అయిపోతుంది. మనం మన ఎడ్యుకేషన్ సిస్టంలో మిగతా అన్ని ఎనర్జీస్ గురించి మాట్లాడతాం తప్ప టైం ఎనర్జీ గురించి మాట్లాడం. ఆ టైం ఎనర్జీ గురించి మాట్లాడుకున్నప్పుడు యూ కెన్ గో బియాండ్ టైం స్పేస్ కంటిన్యూయం. ఐన్స్టీన్ చెప్పినటువంటి థియరీ ఆఫ్ రిలేటివిటీని యూనిఫైడ్ ఫీల్డ్ థియరీగా మార్చగలిగినప్పుడు దెన్ టైమ్ అండ్ స్పేస్ యునైట్, ఓంకారం ఏర్పడుతుంది. అంచేత సృష్టి ఆదిలో ఉన్నటువంటి శబ్దము, స్థితిలో ఉన్నటువంటి శబ్దము, లయమైపోయేటటువంటి శబ్దాలు ఆ, ఊ, మా, ఈ మూడు శబ్దాలను కనుక మనం ఉపయోగించుకోగలిగితే మూడు శక్తుల్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. ఆ మూడు శక్తుల్ని ప్రాపర్టీస్ ప్రకారం చెప్పినప్పుడు త్రిగుణాలు అంటాం. సత్వగుణము స్థితికి సంబంధించినటువంటి గుణము. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఎనర్జీ ఎగ్జిస్ట్ అవుతోంది, ఫ్యాన్లు ఉన్నాయంటే ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్. దీన్ని స్థితి శక్తి అంటాం, హార్మోనీ. ఏదైనా ఒక వస్తువు ఎగ్జిస్ట్ అవ్వాలంటే హార్మోనియస్ గా ఉండాలి. తక్కువ ఎనర్జీ ఉన్నా అది ఎగ్జిస్ట్ కాదు, ఇట్ కెనాట్ స్ప్రౌట్. ఓవర్ శక్తి అయిపోయింది అనుకోండి, ఇంచేత బ్యాలెన్స్, దాన్ని సత్వగుణము అంటాం, హార్మోనీ. ఆ హార్మోనీకి కావలసినటువంటి సౌండ్ ని విష్ణు అన్నాం మనం. కానీ విష్ణు అంటంలో ఆ టైమ్, హార్మోనియస్ గా ఉండేటువంటి టైమ్ ని ఎలా యూజ్ చేసుకోవాలో, ఎలా ప్రొనౌన్స్ చేసుకోవాలో సింబల్ కూడా ఉంది. డిక్షనరీలో మనం చూస్తూ ఉంటే ప్రొనౌన్సియేషన్ కీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తాడు, కూ లైక్ ఇన్ హట్ అని ఒక శబ్దం ఇస్తాడు, దాని ప్రకారం మీరు ఉచ్చారణ చేయండి అని. అంచేత ఈ ఓంకారాన్ని ఎలా ఉచ్చారణ చేయాలో ఆ కరెక్ట్ గా ఉచ్చారణ చేసినటువంటి వాడు గురువు అవుతాడు. తస్య వాచక ప్రణవ, పతంజలి యోగ సూత్రంలో చెప్తాడు. ద టైమ్ ఎనర్జీ ఈజ్ సింబలైజ్డ్ బై ఓం. ఎలా దాన్ని చెప్తాడు, గురు బ్రహ్మ ఆ బ్రహ్మలో ఉండేటటువంటి ఆ కనుక మీరు ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటే యూ కెన్ బికమ్ ఎ క్రియేటర్. క్రియేట్ చేసింది ఎగ్జిస్టెన్స్ లో ఉంచుకోవాలి విష్ణువు.
విష్ణు మకార ఆలోచించేది మహేశ్వర. డోంట్ సౌండ్ ఇట్ చేయండి. దీన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మూడు డిసీజెస్ ముందు కంట్రోల్ అయిపోతాయి, డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్కి సంబంధించినటువంటివి, ఈ మూడు ఉచ్చారణతో క్యూర్ అయిపోతాయి. ఐ హావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇట్. కానీ ఒక రోజులో అవుతాయా? అసలు మనం మందులు వేసుకుంటున్నప్పుడు ఈ రోగాలు ఉన్న వాళ్ళకి తెలుసు ఇట్ కాంట్ బి క్యూర్డ్. డాక్టర్ని ముందు చెప్తారు, బాబు ఈ రోగాన్ని మేము నయం చేయలేము, మేము కంట్రోల్ చేయగలం. బట్ ఐ గ్యారంటీ మీరు దీన్ని కనుక ఉపయోగించుకోగలిగితే క్యూర్ అవుతుంది. దీని మీద 6,000 pages ఆఫ్ రీసెర్చ్ మెటీరియల్ ఉంది వెబ్సైట్ లో. ఇప్పుడు నేను చెప్తాను దాని మీద 6,000 pages. కానీ ఇది ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే, ఈ గాయత్రి ఈ మూడు సౌండ్ నుంచి వచ్చినటువంటి ఎక్స్పాన్షనే, ఓంకారంలోంచి వచ్చినటువంటి ఎక్స్పాన్షన్ గాయత్రి. దాన్ని మనం మర్చిపోయాం కనుక, దాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు అని మనం మర్చిపోయాం కనుక ఈ రోగాలున్నాయి. అసలు నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే రోగాలు ఎందుకు వస్తాయంటే టు నో సంథింగ్. యు సీ హౌ ఇట్ రివర్బరేట్స్ ఇన్ యువర్ బాడీ. ఆ మూడు పాయింట్స్ లొకేట్ చేయగలిగారా బాడీలో ఎక్కడ ఉంటుందో? ఆ మూలాధారం దగ్గర ఉంటుంది. ఐ థింక్ యూ అండర్స్టాండ్ మూలాధార ఆల్ దిస్. మీకు టెక్నికల్ లాంగ్వేజ్ పెద్ద కష్టం కాదు కదా, యోగిక్ సౌండ్స్ లో ఆ అనేది మూలాధారం మీద స్ట్రెస్ ఇస్తుంది. మూలాధారం మీద ఎప్పుడైతే స్ట్రెస్ ఇస్తుందో అన్వాంటెడ్ సెల్స్ గ్రో అవ్వవు. అన్వాంటెడ్ సెల్స్ గ్రో అవ్వవు అంటే ఏంటంటే క్యాన్సర్ క్యూర్ అవుతుంది, రెమిషన్ ఆఫ్ క్యాన్సర్. ఇందాక నేను చెప్పానే వెబ్సైట్ లో, మహేష్ యోగి వెబ్సైట్ లో దొరుకుతుంది మీకు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఆ ఫీల్డ్స్ లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి రీసెర్చ్ చేసి పేపర్స్ పబ్లిష్ చేశారు దీని మీద. ఇది మాత్రం మేము చెయ్యము, డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. అంటే డ్యూ అపాలజీస్ టు డాక్టర్స్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దర్ ఎబిలిటీ. ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓంకార్ ఇస్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ గాయత్రి ఇస్ ది అవుట్కమ్ ఆఫ్ దట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఇంచేత మన ఆనవాయితీ ప్రకారము ఒక నిమిషం పాటు మౌనంగా ఉందాము అన్నారు. ఎంత ఆనందం వచ్చిందో నాకు, మౌనం పోయింది. వి డోంట్ నో ద క్రియేటివ్ పవర్ ఆఫ్ సైలెన్స్. ఎందుకంటే రియల్ సైలెన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు అసలు. ఇప్పుడు రియల్ సైలెన్స్ అంటే భయపడతాం మనం, ఒక్కళ్ళం ఉండటానికి ఎందుకు భయపడతాం అంటే వి బికమ్ సైలెంట్ కనుక. ఒక్కళ్ళం ఎందుకు ఉండలేము అంటే వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద థాట్లెస్ ప్రాసెస్. ఆలోచన రహిత స్థితిలో ఉండలేము మనం. కానీ ఆలోచన రహిత స్థితిలో ఉండటమే మెడిటేషన్ అంటే. అంచేత బ్రహ్మ సృష్టి ఆదిలో ఏ వనరులు లేనప్పుడు హౌ టు క్రియేట్ అని గాభరా పడిపోతున్నప్పుడు మెడిటేట్ అన్ ఓంకార్ తప. 1000 సంవత్సరాల పాటు లివ్ ఇన్ సైలెన్స్. అప్పుడు ఈ సృష్టి అంతా ఇట్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్. ఆ సైలెన్స్ లో వచ్చినటువంటి ప్రోడక్ట్ ఉంటుందా. ఒక గ్రూప్ గా ఏర్పడి మీరు ఈ గాయత్రి మంత్రం యొక్క ఉపాసనా విధానంలో 5-5 నిమిషాల పాటు ఒక సౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ యూ షుడ్ స్పెండ్ సమ్ టైం. టైం చేయకుండా అయిపోవాలంటే అట క్యాన్సర్ పోతుంది. దాంతో రిమిషన్ 6 మంత్స్ లోపల మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కార్నర్ స్టోన్ బుక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. కార్నర్ స్టోన్ బుక్స్ అంటే ఈ విధమైనటువంటి ఒక మైలురాయి లాంటి పుస్తకాలు. అందులో ఐ థింక్ 1600 బుక్స్ వాడు వెబ్సైట్ లో పెట్టాడు. ఇలాంటి బుక్స్ అందులోంచి తీసి చెప్తున్నాను నేను మీకు. అంటే దిస్ నాలెడ్జ్ ఈజ్ ఆల్రెడీ దేర్, మనం ఉపయోగించుకోవాలి దాన్ని. ఇందాక చెప్తున్నారు వెబ్సైట్ దానికి చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారని. ఈ కార్నర్ స్టోన్ బుక్ సైట్, ఇంకోటి netnews.org అని ఉంది ఒకటి, సత్యసాయి అండ్ ఎలిసెడేలి వెబ్సైట్ అది. ఫ్రీ డౌన్లోడ్ ఆఫ్ బుక్స్, అందులోంచే చెప్పే ఇవంతా నేను చెప్పినవన్నీ కూడా అందులో ఉన్నాయి. అవి యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. ఇంకొక ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు 1 నిమిషం పెట్టుకోకుండా అరగంట పెట్టుకోండి. మరి మీటింగ్ 6 గంటలకి అంటే ఖచ్చితంగా వచ్చేవాడు 6 గంట లేట్గా వస్తాడు. ఆ 6 గంట మీరు దీనికి ఉపయోగించుకోండి. వాడు లేట్గా రాలేదనుకోండి, ఆయన మీరు పైకి పెట్టుకోండి. సాధారణంగా ఐ ఆల్సో డోంట్ లైక్ టు బి లేట్, బట్ సమ్ టైమ్స్ బట్ వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్ దట్ ఐఎమ్ లేట్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇంకొక ఓ 6 గంట టైం పెట్టుకుని మీరు మీ గ్రూప్ లో ఓంకార మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ఆ ఓంకార మెడిటేషన్ గాయత్రిగా కల్మినేట్ అవుతుంది. ఎలా కల్మినేట్ అవుతుంది? క్యాన్సర్ కి క్యూర్ అని గుర్తుంచుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా క్యాన్సర్ బాధితులు ఉంటే యూ కెన్ మెడిటేట్ హియర్ ఆన్ దేర్ బిహావ్. ఇంచేత అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇంకా యూ కెన్ ప్రే ఫర్ అదర్స్, ఇట్ గివ్స్ బెటర్ రిజల్ట్స్. తర్వాత తీసుకుంటాం. యూ కెన్ ప్రే ఫర్ అదర్స్. అలాంటి గ్రూప్ ఒకటి మీరు ఇతరులకు చేయాలి అనుకునేటప్పుడు ఈ 1/2 అవర్ మెడిటేషన్ ఫర్ అదర్స్ విల్ వర్క్ వండర్స్. ఆ మూడ్ తో, ఆ స్పిరిట్ తో, ఆ డిటర్మినేషన్ తో, ఆ సంకల్పం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం పూజలు చేస్తాం కానీ సంకల్పాన్ని మర్చిపోతాం మనం. దానివల్ల రిజల్ట్స్ రావటం లేదంటాడు భాగవతంలో. 4 వేదాలని కోడిఫై చేశాడు, 24 స్మృతులు, 24 గీతలు, ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, ఇంకా ఏవో రాశాడు, పురాణాలు, 18 పురాణాలు, వ్యాసుడు. ఇదంతా రాసినా కూడా ఈ ధన్యాతి సరస్వతి నది ఒడ్డున డిజెక్టెడ్ గా అడ్జస్ట్ కౌంట్ ఎనీథింగ్. ఇంత చేసినా కూడా మానవుడికి కావలసినటువంటి ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ నేను ఇవ్వలేకపోయాను, దట్ హీ ఫెల్ట్. ఇప్పుడు నారదుడు వస్తాడు. అక్కడ నారదుడు వచ్చి చెప్తాడు, నువ్వు చేసిన తప్పు ఏంటి అంటే యూ డిడ్ంట్ స్పీక్ అబౌట్ గురు కాన్సెప్ట్. కృష్ణం వందే జగద్గురు, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుడు మహేశ్వర, ఈ ఓంకారం ఉండే జగద్గురు అదే. తస్య వాచక ప్రణవ సహ పూర్వేషామతి గురు కాలేన ఆనవచ్చేదా. ఇట్ ఇస్ బియాండ్ టైం. ఈ ఓంకారం ద సౌండ్. ఇప్పుడు ప్రజెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సైన్స్ లో ఎలక్ట్రిసిటీ ఇస్ ద ఫండమెంటల్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ అగైన్ రీకన్వర్టెడ్ ఇంటూ వేరియస్ ఎనర్జీస్. ఫ్యాన్ అంటే మెకానికల్ ఎనర్జీగా వెళ్తుంది, టీవీ అంటే ఆడియో అండ్ పిక్చర్ ఎనర్జీగా మారుతుంది. కానీ ఫండమెంటల్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ కానీ ఎలక్ట్రికల్ అనేది ఈవెన్ అవర్ బ్రెయిన్ ఇట్ వర్క్స్ ఆన్ ఫ్లాషెస్, ఇంపల్సెస్ ఆఫ్ కరెంట్. కానీ ఋషులు ఏం చెప్పారు అంటే ఇంకొక స్టెప్ మీరు ముందుకు ఆలోచించండి. ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ఫండమెంటల్, సౌండ్ ఈజ్ ది ఫండమెంటల్, శబ్ద బ్రహ్మన్. ఆ జంప్ మనం తీసుకోవాలి. ఎందుకంటే యంగ్ కాంట్ థింక్ ఇన్ న్యూ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఐన్స్టీన్ ని నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ అడిగారు, మీరు ఇంత పెద్ద కొత్త థియరీని ఎలా కనిపెట్టగలిగారు అని. బికాజ్ ఐ థాట్ మేబీ న్యూటన్ ఈజ్ రాంగ్. ఒక ఆనవాయితీలో పడిపోయి, ఒక ఒరవడిలో పడిపోయి ఇంకా మనం ఆ ఒరవడిని దాటి బయటకు ఆలోచించాం. రిటైర్ అయిపోయాం కనుక మనం ఇంకేం పనికిరాం, ఖచ్చితంగా పనికిరాస్తాం. ప్రపంచానికి ఎలక్ట్రికల్ పవర్ బదులు సౌండ్ పవర్ మీద వైబ్రేట్ చేసేటటువంటి మెషీన్ని మనం ఇవ్వగలిగితే ఎంత అద్భుతమైనటువంటి హెల్ప్ చేయగలుగుతామో మానవాళికి మీరు ఆలోచించగలరు కదా. ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ బేస్డ్ మెషిన్స్, ఏ మెషిన్ అయినా కూడా ముందు ఎలక్ట్రికల్ గా కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రికల్ ఎనర్జీని మళ్ళీ ఇంకో యాంగిల్ లో కన్వర్ట్ చేస్తుంది కదా. సౌండ్ ఎనర్జీని బేసిస్ గా తీసుకుని ఆ సౌండ్ ఎనర్జీని మిగతా ఎనర్జీస్ గా మారేటటువంటి మెషిన్ కనుక మనం ప్రపంచానికి ఇవ్వగలిగితే అది వ్యాసుడికి నారదుడు చేసినటువంటి బోధ. యు గివ్ ఎ మెషిన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ సౌండ్. మరి దానికి రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇందాక చెప్తున్నారు ఆయన 3 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు. మరి సౌండ్ బేస్డ్ ఓ మెషిన్ కావాలి అంటే అసలు ముందు ఆ మెషిన్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, కాన్సెప్ట్ లేదు. ఒకవేళ కాన్సెప్ట్ ఉన్నా దానికి కావాల్సినటువంటి వనరులు వాటిని ఎలాగ మనం మలుచుకోవాలో మనకి తెలియదు అని అనుకుంటున్నాం మనం. కానీ మన ఋషులు దానికి ఆన్సర్ ఇచ్చారు, దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన, యువర్ బాడీ ఈజ్ బేస్డ్ ఆన్ సౌండ్. దట్ ఈస్ ద మెషిన్ విచ్ వర్క్స్ ఆన్ సౌండ్. మంత్ర విద్య దాని మీద ఆధారపడింది, గాయత్రి మంత్రం దాని మీద ఆధారపడింది, ఆ గాయత్రి మంత్రం ఆ సౌండ్ టెక్నాలజీ మీద ఆధారపడింది. సౌండ్ టెక్నాలజీ మీద ఆధారపడి వర్క్ చేసేటటువంటి ద ఓన్లీ మెషిన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ హ్యూమన్ బాడీ. ఇంచేత పంచపక్షపరాన్నాన్ని పెట్టి వారం రోజులు బట్టి మీకు ఆహారం లేకుండా ఉన్నప్పుడు తినిచావు అని ఎవడైనా అంటే ఆవిడ నోట్లో పెట్టకూడదని. యు రియాక్ట్ టు సౌండ్స్, టు ఇమోషన్స్ కదా. ఈ ఇమోషన్స్ ని టైమ్లీగా ఎలా మార్చాలి అనే దాన్నే జ్యోతిష్ శాస్త్రంలో మనం 12 రాశులుగా చెప్పుకుంటాం. ఆ 12 రాశుల్ని హ్యూమన్ ఎనాటమీగా ఎలా మారిందో జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. మేషరాశి శిరస్సును కంట్రోల్ చేస్తే పాదాలను మీనరాశి కంట్రోల్ చేస్తుంది. నో సైన్స్ ఈజ్ వితౌట్ ఎ థియరీ. ఏ సైన్స్ మనం నేర్చుకోవాలన్నా ముందు యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫండమెంటల్స్. మనం ఆ ఫండమెంటల్స్ వదిలేసాం, మర్చిపోయాం. మనం మర్చిపోయి మా అమ్మాయికి పెళ్ళవుతుందా, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా అని ఆస్ట్రాలజీ చూస్తున్నామే తప్ప యు ఆర్ దట్ ఆ ద్వాదశ రాశులు నీవే. నీ శిరస్సు మేషరాశి సౌండ్ వైబ్రేషన్స్ తో ఏర్పడింది, నీ పాదాలు మీనరాశి సౌండ్ వైబ్రేషన్స్ తో ఏర్పడింది. దీనిని టానీ నేడర్, మీరు ఎంతమంది విన్నారు టానీ నేడర్ పేరు? ఎనిబడి? హీజ్ ఏ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ జర్మనీ. ఇంకా బతుకున్నాడు, లెస్ దాన్ 40 ఇయర్స్ అనుకుంటా ఆయన. ఆయన ఒక అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసి కనిపెట్టాడు, యువర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వేదిక్ మంత్రాస్. హీ ప్రూవ్డ్ ఇట్ సైంటిఫికల్లీ. శిరస్సు నుంచి పాదాల వరకు ఋగ్వేదంలో ఉన్నటువంటి 191 సూక్తాలు ఎలా మీ టిష్యూస్ ని, మీ సెల్స్ ని, మీ హార్ట్, మీ ఐజ్ వాటిని ఎలాగే క్రియేట్ చేస్తుందో ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేసినందుకు కాను జర్మనీలో హీరోజ్ వెయిడింగ్ గోల్డ్. మనము వేదాలు అంటే మరి షుడ్ గోల్డ్ మన సంస్కృతి. మళ్ళీ ఎందుకు వేదాలు గాయత్రి గురించి చెప్పమంటే మీరు వేదాల గురించి చెప్పారు, ఏది వచ్చేసరికి కాస్త మర్చిపోతాం. మర్చిపోలేదు, గాయత్రిని వేదమాత అంటాం. షీఈ్ ద మదర్ ఆఫ్ వేదాస్. అంటే షీఈ్ ద మదర్ ఆఫ్ యువర్ హ్యూమన్ బాడీ. షీఈ్ యువర్ మదర్ ఫస్ట్. ద్విజత్వము అని అందుకు గాయత్రి మంత్రం ఇచ్చినప్పుడు దిస్ కాన్సెప్ట్ ఇన్కల్కేట్ చేస్తాం. ఆ వేద మంత్రాలు మీ శరీరాన్ని నిర్మాణం చేస్తాయి. ఆ వేద మంత్రాలను కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే మీకు మెడిసిన్స్ అక్కర్లే. మంత్రశక్తి. భోపాల్ ట్రాజెడీ 1984 అనుకుంటా, ఐ రిమెంబర్ రైట్. భోపాల్ ట్రాజెడీ జరిగినప్పుడు ఒక ఫ్యామిలీ గాయత్రి మంత్రంతో ఆహుతులు వేసుకుంది. అందరూ చచ్చిపోతున్నారు చుట్టుపక్కల. వాళ్ళు గాయత్రి పరివారు వాళ్ళు, అగ్రవాల్ అనుకుంటా, ఐ రిమెంబర్ దట్ నేమ్ అండ్ త్రివేణి హిజ్ వైఫ్స్ నేమ్. ఎలాగో చచ్చిపోతున్నా మనం, మనకి గాయత్రి మంత్రం మీద నమ్మకం ఉంది కనుక గాయత్రి యజ్ఞం చేస్తూ చచ్చిపోతున్నాం. హిందూ పేపర్లో మెయిన్ ఐటమ్ గా ఫోటోలతో వేశాడు. అందుకే చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్ అండ్ ప్రూవ్డ్ అండ్ ప్రూవ్డ్ అగైన్. అయినా కూడా మేము దానికి టైం ఇవ్వము. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ ఫామ్ అయ్యి దీని మీద రీసెర్చ్ చేయండి. మీరు టాని నేడర్ బుక్ మీకు వెబ్సైట్ లో దొరుకుతుంది, మహేష్ షేగి దాంట్లో దొరుకుతుంది మీకు. ఇదని ఎక్స్ప్లెయిన్, కానీ డాక్టర్ అంటే ఏముందబ్బా, ఏమీ లేదు, రోగాన్ని తెలుసుకుని దాన్ని తగిన మంది ఇస్తే రోగం నయం అయిపోతుంది. వెరీ సింపుల్ ఫ్యాక్ట్. కానీ అది చేయటానికి వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి. చెప్పడం చాలా తెలియక ఏముంది, మీరు వేదాన్ని అర్థం చేసేసుకోండి అన్ని సమస్యలు నయం అయిపోతాయని. టైం ఉంది మనకి. సో వీ విల్ రియల్లీ రీక్రియేట్, రిక్రియేషన్ కాదు, వీ విల్ స్పెండ్ సమ్ టైమ్. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు న్యాచురల్ గా హయ్యర్ స్టేటాతో రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దే నో హౌ టు అప్రోచ్ ఇట్, దే హ్యావ్ ద గైడ్ లైన్స్ దేర్. కానీ ఈ వేదాలంతా కూడా ఎందులోంచి ఆవిర్భవిస్తాయి అంటే ఇల్యూమినేషన్ నుంచి ఆవిర్భవిస్తాయి అంటాడు. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురు దేవు మహేశ్వర అంటల్లో గురు అంటే అర్థం ఏంటి అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు, ఇల్యూమినేషన్ ని పోగొట్టేవాడు, సారీ ఇల్యూమినేషన్ ఇచ్చేవాడు, పోగొట్టాడు కాదు, అంధకారాన్ని పోగొట్టేవాడు. దట్ కాన్సెప్ట్ భాగవతం యొక్క 12 అధ్యాయాలలో ఆ ద్వాదశ రాశుల యొక్క ఈ హ్యూమన్ బాడీ సిస్టమ్ లో నెర్వ్స్ ని హౌ టు ఇల్యూమినేట్. బ్లడ్ వెసల్ ఇస్ కంట్రోల్డ్ బై హీట్, బాడీ టెంపరేచర్ పర్టికులర్ దానికి తగ్గుతే మరి డేంజరే, ఎక్కిన డేంజరే తగ్గిన డేంజరే బ్లడ్ స్ట్రీమ్. అలాగే ఇల్యూమినేషన్ ఇస్ కంట్రోల్డ్ బై నెర్వ్స్, దాన్ని ఇడ పింగళ అంటాం. ఈ రెండింటికి మధ్య సమత్వం కనుక మనం తెచ్చుకోగలిగితే దాన్ని సుషుమ్న అంటాం. ఒక పక్క ఆకారము, ఇంకో పక్క ఉకారము, మధ్యన మకారము, ఆ ఊ మా, ఆ ఊ మా మధ్యన మా వస్తూ ఉంటుంది. అంచేత ద సింపుల్ అడ్వైస్ దట్ ఐ వాంట్ టు గివ్ ఇస్, మీరు గ్రూప్ గా ఫామ్ అయ్యి 24 ఈజ్ ది బెస్ట్ నెంబర్, అంతకంటే ఎక్కువ అయితే బికమ్ అనదర్ గ్రూప్, గ్రూప్ గ్రూప్ గా చేసేయండి, చూడండి ఏమవుతుందో. బట్ గివ్ సమ్ టైం, కనీసం 1 ఇయర్ మీరు దానికి ఇవ్వండి. ఐ గ్యారంటీ దట్ దోస్ హు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ 1 ఇయర్ విల్ బికమ్ డిసీజ్ ఫ్రీ. నేను 75 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ వేసుకునేవాడిని డే పర్ డే అండ్ 4 టాబ్లెట్స్ వేసుకుంటే, ఆఫ్టర్ ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ చేసుకుంటే 250-300 ఉండేది ఇంత చేస్తే. And now I am not on any diabetic drug. No, miss. Of course, ante aavu ma ante saripothunda master, you have to change your food habits. No, everybody knows how to change your food habits. Ante ta kaasta food habits maarchukuni ee aavu ma lonchi na time ledu kanaka దాంట్లోంచి భూర్భువస్వహ అనేటువంటి వ్యాహృతులు, దాంట్లోంచి తత్ సవితు వరేణ్యం, తత్ సవితు వరేణ్యం అనే సౌండ్, భర్గో దేవస్య ధీమహి అనే సౌండ్, ధియో యోన ప్రచోదయాత్ అనేటువంటి సౌండ్, హౌ ఇట్ హ్యాస్ బికమ్ దిస్ యూనివర్స్, సైంటిఫికల్లీ ఇట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్. యూ హ్యావ్ టు రీ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, అంటే యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్, ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ప్రూవ్డ్ బై అవర్ ఎన్సిస్టర్స్, అవర్ రిషీస్, మోడర్న్ రీసెర్చ్ సైంటిఫిక్ స్కాలర్స్ చెప్పేలా 6,000 pages ఆఫ్ రీసెర్చ్ డేటా దీని మీద ఉంది వెబ్సైట్స్ లో, కార్నర్ స్టోన్ బుక్స్ నెట్ఫ్లిక్స్ .org లో హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ దీని మీద ఉన్నాయి. యూ జస్ట్ గో త్రూ దెన్ ఎక్స్ప్లోర్ దెన్. బట్ బిఫోర్ దట్ యూ స్టార్ట్ దిస్, 3 సార్లు ఓంకారం చేసి ఐ హ్యావ్ ఇనాగరేటెడ్ దిస్ ఓంకార ధ్యాన సెషన్, యూ ఫార్మ్ యువర్ గ్రూప్స్ ఫ్రమ్ టుమారో అండ్ డూ ఇట్. వర్క్ సైన్స్ లో ఎప్పుడే ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అబ్జర్వేషన్, అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇన్ఫరెన్స్, మీ ఇన్ఫరెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఐ సే, సరేనా? సో 3 సార్లు ఓంకారం చేసి ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ, హోపింగ్ టు కమ్ అండ్ జాయిన్ యూ వెరీ సూన్. విద్యాలయాలకి మనం పిల్లల్ని పంపిస్తాం, వాళ్ళు వెళ్ళకపోతే కొట్టి పంపిస్తాం, తిట్టి పంపిస్తాం, రోజు వెళ్ళమంటాం, స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు పాడైపోతావు, నువ్వు జీవితంలో పనికిరావు అని ఓటర్ క్లాస్ దగ్గర నుంచి వాళ్ళకంటే ఎక్కువ తల్లిదండ్రులు మదన పడిపోతూ ఉంటారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి, మా పిల్లవాడు బాగా చదువుకోవాలి మాస్టర్ అని అడుగుతారు. అడగటంలో తప్పు లేదు, కానీ ఎందుకు అడుగుతున్నాం మనం? చదువుకుంటే వాడు బాగుపడతాడు, కుటుంబానికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, ఇంకా ఇంకా అతను ఎదగలిగితే దేశానికి ప్రపంచానికి ఉపయోగపడతాడు. దానికి విద్యాలయాలకు పంపిస్తాం మనం. ఆ విద్యాలయానికి రోజు వెళ్ళటమే కాదు, రోజు కొన్ని గంటల సేపు విద్యాలయంలో ఉంటాడు. సాధారణంగా పొద్దున్న 10 ఆ ప్రాంతాలకు వెళ్తే మళ్ళీ సాయంత్రం 5 గంటలు తిరిగి వస్తాడు. ముందే వచ్చేస్తే బడి ఎగ్గొట్టు వచ్చావా, చదువు మానేసి వచ్చావా అని అడుగుతాం. తిరిగి వచ్చాక మళ్ళా హోంవర్క్ చేసుకోమంటాం, చదువుకోమంటాం. మళ్ళా పొద్దున్న ఆడుకుంటున్నాడు, టీవీలు చూస్తున్నా అని చెప్పి పొద్దున్న ట్యూషన్లు పెడతాం మనం. అంటే విద్యాలయంలో పేరు రాయించేసి ఒకసారి మొక్కుబడిగా వెళ్ళి అటెండర్ చేయించుకుని వచ్చేయటం కాదు, వెళ్ళాక అక్కడ చదువుకోవాలి. వాడు ఆ చదువుకున్నది మళ్ళా ఇంటి దగ్గర నేర్చుకోవాలి. ఇంటి దగ్గర నేర్చుకోవటానికి వాడికి కావలసినటువంటి బుద్ధి స్తోమత లేకపోతే ట్యూషన్స్ పెడతాం మనం, నాయన చదువుకోని. అంతే తప్ప వెళ్తాం వచ్చేయటం కాదు. మా వాడు చదువుకుంటున్నాడండి, మీరు చదువుకోమని చెప్పారుగా, స్కూల్లో పేరు రాయించేశామండి, ఇంక ఇంటిలోనే కూర్చున్నాడండి, చేయం కదా. విద్యాలయానికి వెళ్ళచ్చు, అలాగా ఉందా? విద్యాలయానికి వెళ్ళాలి అంటే మన ఉద్దేశం ఏంటి? చదువుకోవాలి అని, చదువుకున్నది వంట పట్టాలి అని. అంటే రోజుకి కొన్ని గంటలైనా విద్యాలయంలో నేర్చుకున్నది మళ్ళీ ఇంటికి వచ్చాక నేర్చుకోవాలి. మరి మనం దేవాలయానికి వచ్చి ఏం చేస్తున్నాం? మొక్కుబడిగా ఎందుకు వచ్చామో కూడా తెలియకుండా, ఆ దేవాలయం యొక్క సిలబస్ అంటే ఏంటో తెలియకుండా, శివాలయానికి వెళ్ళినా ఒకటే, వైష్ణవాలయానికి వెళ్ళినా ఒకటే, నరసింహస్వామి గుడికి వెళ్ళినా ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే అనేటటువంటి మానసిక స్థితికి వచ్చాను తప్ప, ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పే చదువు వేరు, మెడికల్ కాలేజీలో చెప్పే చదువు వేరు, కామర్స్ కాలేజీలో చెప్పే చదువు వేరు, అలాగే ఇన్ని దేవాలయాలలో చెప్పబడేటటువంటి ఆ దేవతా విద్య ఏమిటి అని ఆలోచనే రావటం లేదు మనకి. వచ్చాం కొబ్బరికాయ కొట్టేశాం, ఇంకా వచ్చి చదువు గురించి ఏం మాట్లాడం? ఇంటి విషయాలు, ఇంకో విషయాలు ఏదో మాట్లాడుకుంటాం. దేవాలయాలు పెరుగుతూ ఉంటే చాలా మంది ఏమంటుంటారు అంటే, నాతో భక్తి పెరుగుతోంది మాస్టర్. నేనే అనుకోను భక్తి పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి. దేవ విద్యాలయాల్లో చదువు రావాలి అనే ఒక కోరికతోనే వెళ్తాం మనం, ఇంకే కోరిక ఉండదు. అలాగే దేవాలయాలలో ఆ దేవతా సాక్షాత్కారం అనేటటువంటి కోరికే పోయింది అసలు. అసలు ఆ కోరిక ఉండటం లే. మరి దేవాలయాలు ఎలా ఉపయోగపడతాయి మనకి? ఉపయోగపడకపోయేసరికల్లా ఏమంటాం? ఇంకా దేవాలయానికి వెళ్తాం ఎందుకు? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియాలి దేవాలయాలని. ఏం చేసి నమస్కారం పెట్టేసి నేను చాలా పుష్కలము, నేను చాలా రాని వాళ్ళకంటే ఖచ్చితంగా మీరు మంచివాళ్ళే. రాని వాళ్ళతో నేనేం చెప్పలేను కదా, వచ్చేవాళ్ళకేగా చెప్పేది. ఇంచేత మిమ్మల్ని నేను కించపరచటం లేదు, ఇంకాస్త నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే ఏమవుతుంది? శివాలయంలో కిం కరిష్యతి వయ్యమ చంద్రశేఖరమాశ్రయేమ కిం కరిష్యతి వయ్యమ ఎదురుకుండానే ఉంది ఆ ఫోటో. ఆ ఫోటో ఎంతమంది చూశారో మా తెలియదు, వాళ్ళు చూస్తున్నారని చాలా మంది. ఆ పైన ఫోటో ఉందని చూస్తున్నారా? పైన మార్కండేయులు ఆ విద్య నేర్చుకోండి, అమృతత్వ విద్య నేర్చుకోండి, ఆ శివశక్తి యొక్క విద్య. శివాలయంలో మొట్టమొదటి మనం ఏం నేర్చుకుంటాం? శివుడు ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. మనం అందరం పుట్టిన దగ్గర నుంచి శ్మశానంలో ఉన్నవాళ్ళే. మనం కోటీశ్వరం అవుతామా, రాజనీతిజ్ఞం అవుతామా, లెక్చరర్స్ అవుతామా, భక్తులు అవుతామా, మహాత్ములు అవుతామో మనకి తెలియదు, కానీ ఒకటి గ్యారంటీ, గ్యారంటీగా చనిపోతాం, అందులో డౌట్ ఏం లేదు. మహాశ్మశానంలో జీవిస్తున్నాం అనే సంగతి మర్చిపోతాం మనం. చేత ఈ దేవాలయంలో మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాలం వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్క రోజు మనం మృత్యువుకి దగ్గర అవుతున్నాం అనేది మర్చిపోతాం. మనం చూస్తే కూడా యక్ష ప్రశ్నలని మహాభారతంలో ఒక చాలా అందమైన అపురూపమైనటువంటి ఘట్టం వస్తుంది. అందులో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అడుగుతాడు యక్షుడు యుధిష్ఠిరుడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోజు మనుషుల్ని చచ్చిపోవటం చూస్తూ ఉంటాం. న్యూస్ పేపర్ పడవగానే ముందు కనిపించేది అదే యాక్సిడెంట్లు చచ్చారు. కానీ మనము కూడా ఎప్పుడో అప్పుడు చనిపోతాము అనేటటువంటి మానసిక స్థితి మనకి రావటం లేదు. పెద్ద ఆశ్చర్యం భయపెట్టాలని నేను చెప్పడం లేదు. ఏదో ఈయన ఏదో చెప్తాననుకుంటే వచ్చి ఏంటి చావుడు అని చెప్తున్నాడు. అది మన మనసులో ముందు నాటుకుంటే అడగవలసింది అడుగుతాం. రేపు చచ్చిపోతాను అనేటటువంటి వాడు నేను ఇంజనీరింగ్ చదువుతాను అండు, నేను కోటీశ్వరం అవుతాను అండు వాడు. ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని అడుగుతాడు. ఇంకా అయిపోయింది కదా, ఇంకా రేపోతున్నాడు వాడు. దేవాలయాలన్నీ కూడా ఆ మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తులకు ఉపయోగపడుతుంది. దాన్ని ఏమంటామంటే సవ్యమైనటువంటి ఆలోచన, వివేకము. వైరాగ్యం కాదు, వైరాగ్యం వేరు వివేకం వేరు. వైరాగ్యం అంటే ఏంటి, అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన, అలాంటి వైరాగ్యాలు మనకు అక్కర్లే. వివేకము, వివేకం అంటే అర్థమవుతుంది కదా, మన జీవితంలో మనం ఎంత సంపాదించుకున్నా, మనం ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా చివరికి జరిగేది ఏంటి అంటే శరీరం పోతుంది. శరీరం పోయాక నువ్వు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా ఒకటే. కానీ ఈ మార్కండేయుడు వాళ్ళ గురించి యుగ యుగాలు మారిపోయినా మనం చెప్పుకుంటున్నాం, ఇందుకు చెప్పుకుంటున్నాం. వాళ్ళ విద్య నేర్చుకున్నారు కనుక మృత్యుని దాటగలిగేటటువంటి విద్య, అమరత్వ విద్య దేవాలయాల్లో నేర్చుకుంటాం. ఏంటి మనం ఇక్కడ నేర్చుకునేది, మనం ఈ శరీరము కాదు, ఇది పంచభూతాల యొక్క కలయిక మాత్రమే. అందుకే శివుణ్ణి ఏమంటా అంటే మనం భూతనాథుడు. దీనికి మీరు సైన్స్ చదువుకోక్కర్లేదు, విజ్ఞానవేత్తలు కావక్కర్లేదు. మీరు సింపుల్ కామన్ సెన్స్, సవ్యమైనటువంటి అవగాహన ఉంటే చాలు. యోగులు చెప్పినటువంటి విషయం మనం అర్థం చేసుకోగలిగే పాటి మానసిక స్థితి ఉంటే చాలు. భారతీయులుగా మానసిక స్థితి ఉంది, మనము పంచభూతాలతో నిర్మించబడ్డ వాళ్ళము తెలుసుగా మనకి. పంచభూతాలతో నిర్మించబడ్డటువంటి ఈ శరీరానికి మనుగడ లేదు, ఎప్పుడో అప్పుడు నశించిపోతుంది. క్షీయతే ఇది శరీరము, నాశనం అయిపోయేది శరీరము. ఈ నాశనం అయిపోయేటటువంటి శరీరముతో అమరత్వాన్ని పొందగలిగేటటువంటి విద్య ఋషులు కనిపెట్టారు. సమాషాది మన ఋషుల యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈ శరీరం నాశనం అయిపోతుంది కానీ నువ్వు నాశనం కావు, నీకు మృత్యువు లేదు. అది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేవి. నోక్కు చెప్పడం కాదు, మనకి ఆ భావన ఉన్నదా, ఏ విధంగా అవుతే చిరిగిపోయినటువంటి పనికి రానటువంటి వస్త్రాలను వదిలేసి మళ్లీ మనం కొత్త వస్త్రాలు కట్టుకుంటాము, అదేవిధంగా మళ్లీ మళ్లీ మనం అనేక శరీరాలను ధారణ చేస్తాము. ఇది మనకి చాలా బాగా నాటుకుంటే తప్ప దేవాలయాలు మీరు ఉపయోగించుకోలేరు. ఇది బేసిస్, ఇది ఆధారం. ఇది ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో తమాషా ఏం జరుగుతుంది అంటే మీ కోరికలన్నీ తీరిపోవటం మొదలెడతాయి. జీవితంలో ఉన్నటువంటి తమాషా ఏంటంటే ఏది వద్దనుకుంటామో అదే వస్తుంది. మీకు అనుభవం లేదా అది? ఎప్పుడైతే నాకు ఈ శరీరం వద్దనుకుంటామో ఈ శరీరం మిమ్మల్ని వదలదు. ఆరోగ్యం వచ్చేస్తుంది, ఐశ్వర్యం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి మీ దగ్గరికి. అది దేవాలయాలలో ఉన్న అద్భుతమైనటువంటి కిటుకు రహస్యం అది. ఆ మానసిక స్థితితో మీరు దేవాలయానికి రండి. ఏ మానసిక స్థితితో రావాలి? పంచభూతమైనటువంటి ఈ శరీరము తాత్కాలికమైనటువంటి సంబంధాలతో మాత్రమే ఉన్నది. భార్యాభర్తల సంబంధం కావచ్చు, తల్లిదండ్రుల సంబంధం కావచ్చు, పిల్లలు పెద్దవాళ్ళ సంబంధం కావచ్చు, స్నేహితుల మధ్య ఉన్నటువంటి సంబంధం కావచ్చు. ఈ సంబంధాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. రుణానుబంధము తీరిపోగానే మీరు ఉందాం అనుకున్నా ఉండలేరు కలిసి. మీరు చెప్పుకోవచ్చు కబుర్లు, దానికే ఉంది. ఈ రుణానుబంధాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేటటువంటి విద్య శివుడి దగ్గర నేర్చుకుంటాం మనం. ఈ రుణానుబంధాలు మనం రుణానుబంధాలుగా చూసుకోవటం లేదు. మోహం, మోహం వేరు, రుణానుబంధం వేరు. పిల్లల్ని ప్రేమించవద్దని నేను చెప్పటంలే, అన్నదమ్ములు ప్రేమగా ఉండొద్దు అని నేను చెప్పటంలే, మోహం వద్దు అని చెప్తున్నాను. తేడా అర్థం చేసుకోండి. ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమ గురు శిష్యుల మధ్య జన్మ జన్మాంతరాలు ఉంటుంది. గురువుకి శిష్యుడు మధ్య జన్మలో కాదు, అనేక జన్మలు బట్టి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం గొప్పది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రుణానుబంధాలు, రుణానుబంధాలు వదిలేసుకుని నేను వెళ్ళిపోతాం మాస్టర్, అప్పు తీర్చకుండా వెళ్ళిపోతే అప్పు తీర్చుకున్నవాడు మీ వెంట పడతాడు. చేత మీరు మీ కుటుంబంలో ఉంటూ, మీరున్న చోట ఉంటూ, పరిపూర్ణంగా మీరు ఏ విధమైనటువంటి జీవిత విధానం మీకు ప్రకృతి అందించిందో, తల్లిగానో, తండ్రి తల్లిగానో, భార్యగానో, వదినగానో, అక్కగానో, చెల్లెలుగానో, మీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటే జీవితాలు ఆనందమయంగా మారిపోతాయి. శివుడు యొక్క కుటుంబం అలాంటిది. పైకి చూడటానికి అంతలాగా కుటుంబ సత్య కుటుంబం ఉండదు. పార్వతీది ఇక్కడ వాహనం సింహం, శివుడు వాహనం ఎప్పుడు తిందా అంతేగా, సింహం ఎద్దు ఏం పడతాయి, చంపేసుకోవటానికి రెడీ ఎప్పుడు. కార్తికేయుడు పార్వతీదేవి యొక్క కొడుకు, అతని వాహనం నెమలి. శివుడు నెలలో ఆభరణాలు కొట్టుకొస్తాయి అంతేగా. మనం ఎప్పుడు చూడము ఆ శివ పరివారాన్ని. అదే మనకి అద్భుతమైనటువంటి మన కుటుంబ వ్యవస్థ చూపిస్తుంది. ఎంత పరస్పరమైన విరోధాత్మకమైనటువంటి పరిస్థితులు ఉన్నా కలిసి జీవించవచ్చు, ఒకే కుటుంబంలాగా కలిసి జీవించవచ్చు అనేటటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఆ శివుడి యొక్క పరివారంలో దొరుకుతుంది. మనం నాకు ఈ పరిస్థితి వద్దు, నాకవద్దు, నాకు ఇదే కావాలి, నాకు నచ్చని వాళ్ళు ఉండకూడదు, ప్రేమాలు తీసుకునే వాళ్ళు కలిసి ఉంటున్నాడు శివ పరివారంలో, అంతే కదా. ఆ మానసిక స్థితి మనం తెచ్చుకోవాలి అని సందేశం ఆ దేవాలయంలో. అంచేత మీరు అలా వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. ఒక్కసారి వచ్చాక కనీసం అరగంట సేపు కూర్చోండి. కనీసం మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటే మీరు ఆ స్కూల్లో చేర్పించరు. ఇదేం స్కూలు, పాఠం చెప్పటం లేదు, ఏమి చెప్పటం లేదు. చేత దేవాలయానికి, ఏ దేవాలయానికి వెళ్ళినా మీకు ఈ సందేశం ఉపయోగపడుతుంది. ఒక శివాలయానికే కాదు, ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. ఈ మానసిక స్థితి ఇక్కడ కూర్చుని విశ్లేషణ చేసుకుని ఆ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివ ధ్యానం చేస్తుంది. ఇక్కడ ఇంకో కబుర్లు చెప్పుకోవడానికి రావద్దు. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లవాడు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా స్కూల్ ఎందుకు పనికి వస్తుంది? ఈ దేవాలయాలన్నింటినీ కూడా వాటి యొక్క పవిత్రత మనం ఎందుకు పోగొడుతున్నామంటే ఆ మూల విరాట్ యొక్క మంత్ర జపం జరగదు. ఓం నమ శివాయ మంత్రము లక్షల లక్షలు ఇక్కడ మంత్రజపం జరుగుతూ ఉంటే సిద్ధక్షేత్రంగా మారిపోతుంది. అంతే మార్కండేయుడు వాళ్ళు ఇంకా పెద్ద పనేం చేయలేదు, ఆ మంత్రాన్ని జపం చేసుకున్నారు. మరి మనం ఇక్కడికి వచ్చి ఆ మంత్రాన్ని ఎప్పుడైనా జపం చేసుకుంటున్నావా? అసలు ఆ మంత్రం గురించి విన్నావా? మనం రెండు రకాల తప్పది, మేనేజ్మెంట్ వాళ్ళ తప్పు ఉంది, మన తప్పు ఉంది. కానీ మనం అడిగితే చెప్పకపోతే వాళ్ళ తప్పు. మనం అడగకుండా తొందర తొందరగా పూజ చేసే అష్టోత్తర శతనామం చేయమంటాం, టికెట్ కొంటాం. నాకు తెలియదు ఇక్కడ టికెట్ ఉందో లేదో, కానీ చాలా దేవాలయాలలో అష్టోత్తర శతనామం చేసుకోవాలంటే టికెట్ ఉంటుంది. టికెట్ కొనుక్కొని అతనికి ఇచ్చేస్తాం. ఇచ్చేసే సరే 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 చదువుతున్నాం. మాకు టైం చాలా బిజీ. భగవంతుడి దగ్గర, సృష్టిని నియంత్రణ చేసేటటువంటి మూల విరాట్ దగ్గర మన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, ఇది తొందరగా ఉంది అంటే అర్థం ఏంటి? ఓ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీకు పని చేయించుకోవాలని ఉంటుంది. ఎంత పడిగాపులు కాస్తే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఇక్కడ తొందర అవద్దు. ఆ మానసిక స్థితి మనం మార్చుకుందాం. స్థిమితంగా కూర్చుందాం. మీరు స్థిమితంగా కూర్చుంటే పురోహితులు గ్యారంటీగా స్థిమితంగా చేస్తారు. మీరు అవగొట్టేయండి అవగొట్టేయండి అంటే పాప అతనే చేస్తాడు. మీరు సినిమా చూస్తున్నాం నేను, సినిమా గుర్తు రావట్లేదు. అమెరికా నుంచి వస్తుంది ఆ అమ్మాయి, సీతారామయ్య గారి మన పురోహితుడు ఏం చేస్తాడు అంటే సత్యనారాయణ ఏదో పూజ చేస్తాడు అంటే ఆపు, అలా చేయకూడదు అని మిల్లిగా అంగ ప్రత్యంగాలు పూజ చేస్తుంది.
అసలు భగవంతుని యొక్క మూర్తిని ధ్యానం చేసేటటువంటి విధానాన్ని మర్చిపోయాం మనం దేవాలయం. భగవత్ స్వరూపాన్ని మనం చూడం, అది చాలా ముఖ్యం. ధ్యాన విధానం భగవద్గీత 12వ అధ్యాయంలో భగవత్ స్వరూపాన్ని సగుణం అంటే ఏంటి, రూపంగా మీరు చూసుకుంటేనే చాలా మంచిది నాయన. రూపరహిత ధ్యానం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. క్లేశోదిక స్థరస్పేషం చాలా క్లేశం అది, రూపరహితమైనటువంటి దాన్ని. మంచిగా ఆ పూజ చేయించుకుంటున్నప్పుడు మీరు కూడా గొంతుకు కలిపి, గొంతుకు కలపాలి అంటే ఒక 10 మంది కూర్చున్నారంటే ఒకడు అటు లాగుతూ ఉంటే ఒకటి ఇటు లాగుతూ ఉంటే మరి కష్టాలు వస్తాయి. అందరూ గొంతుకు కలిపి అష్టోత్తర పూజ జరిగితే అసలు ఆ దేవాలయం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మరి అది మనం చేసుకోవాలి, బయట వాళ్ళు చేయలేరు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, ఇది ఎన్నిసార్లు విన్నా కూడా అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటారు కానీ ఎవరు దాన్ని కరెక్ట్ గా తెలుసుకోలేరు. ఆశ్చర్యవత్ తదేవ చాన్య ఆశ్చర్యవశ్చైన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదన చేయవ కశ్చిత్. అంతా ఆశ్చర్యంగా చెప్తారు, అందరూ ఇది చెప్పేవాళ్ళు తప్ప ఆచరణలో పెట్టేవాళ్ళు లేరు. నా కోరిక అందుకే ఆచరణలో ఎలా పెట్టాలి అనేది చెప్పడమే. మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం, మీకు నచ్చినట్టు చెప్పడానికి కాదుగా నేను వచ్చింది ఇక్కడ. పద్ధతి ఏంటి, సవ్యమైనటువంటి విధానం ఏమిటి, దేవాలయాలను ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనం నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఆ దేవత యొక్క అష్టోత్తర నామం చేసుకోండి, కళ్ళు మూసుకుని కూర్చోండి. ఆ నామం, ఆ నామంలోనే ఆయన రూపం కనిపిస్తూ ఉంటుంది. నీలకంఠాయ నమః అంటే ఏం చూడాలి, మీరు కాళ్ళు చూడాలా, తెలుస్తూనే ఉందిగా. ఆ నామమే ఆ భగవత్ స్వరూపాన్ని మీరు ఎలా చూసుకోవాలి. వ్యాఘ్ర చర్మాంబరధారిణే నమః అంటే శిరస్సు చూస్తావా. ఆ నామాలలో ఆ భగవత్ స్వరూపం మనకి కంటికి కట్టినట్టు చెప్పబడుతోంది అన్నదే మర్చిపోయాం మనం. అయిపోయింది ఒక్క నామము స్పష్టంగా పలకం. ఆ నామాన్ని స్పష్టంగా కలిపి ఆ 108 నామాలను సచ్చేస్తూనే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో. తమాషా ఏంటి అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ఈ నామాలలో ఆ నామమే మీ కష్టాలను తీర్చేస్తుంది. అన్నదాయ నమః అన్నారనుకోండి మీకు అన్నం వచ్చేస్తుంది. నేను చేసి చూశాను అది, కాకమ్మ కబుర్లు మాత్రం కాదు, భగవన్ నామ మహిమ మొత్తము భారత జాతి గర్వించదగినటువంటి విషయం ఏంటి అంటే భగవన్ నామ మహిమను ప్రపంచానికి చాటి చెప్పగలిగాం మనం. ప్రతి భక్తుడు కూడా భగవన్ నామ మహిమ చాటి చెప్పాడు. భగవంతుడు కంటే భగవంతుడి యొక్క నామము చాలా గొప్పదైనది. మీకు ఇంకేం జ్ఞానం అక్కర్లే, మీరు శాస్త్రాలని చదువుకో అక్కర్లే, కానీ ఆ నామము అష్టోత్తర శతనామం కాదు, శాస్త్రనామాలు చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని తలిచి కళ్ళమ్మట మీరు కారనివ్వండి, సిగ్గుపడక్కర్లే. మంచి పాట వింటే ఆటోమేటిక్ గా శరీరం కదులుతుంది కదా. భగవన్ నామము మీరు చేసుకుంటున్నప్పుడు సహజంగానే మీ కళ్ళ నుంచి అశ్రుధారలు వస్తాయి. కానివ్వండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, దానికోసమే వచ్చాం. 10 మంది ముందు సిగరెట్ తాగటానికి సిగ్గుపడం, తాగుడు తాగటానికి సిగ్గుపడం, సినిమా పాటలు పాడటానికి సిగ్గుపడం, కానీ భగవంతుడి నామము చెప్పుకోవటానికి సిగ్గుపడతానే. ఎంత దుర్భరమైన అసహ్యకరమైనటువంటి మానసిక స్థితితో ఆలోచించుకోండి, సిగ్గుపడతాం మనం భగవన్ నామం బయట చెప్పుకోవటానికి. చాలాసార్లు నేను ఒక్కొక్క మాసము ఒక్కొక్క దేవతకి చాలా పవిత్రమైనది, కార్తీక మాసము శివుడికి చాలా పవిత్రమైనది. నామ సంకీర్తన కలికాలంలో నామ సంకీర్తనను మించి భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేటటువంటి విధానం ఏమిటి లేదు అని చైతన్య మహాప్రభువు చెప్పాడు, నారదుడు చెప్పాడు. నామ సంకీర్తన మనం చేయమంటే అంత సిగ్గుపడిపోతాం మనం. అదే టీషర్ట్ వేసుకుని అంటే గీతలు ఉన్నటువంటి పైజామా వేసుకుని వాకింగ్ చేయమంటే అందరూ వాకింగ్ చేసేస్తారు, ఏమీ సిగ్గుపడదు. అంటే ఏంటి, మనము మానసికంగా ఎంతలాగా కిందకి దిగజారిపోయాము అంటే మంచి చేయటానికి సిగ్గుపడే రోజు వచ్చింది, చెడు చేయటానికి సిగ్గుపడం. దాని మీద విశ్వాసం ఉండి దేవాలయాలకి వచ్చేవాళ్లే ముందు అడుగు వేయకపోతే అసలు విశ్వాసం లేని వాళ్ళు ఏం అడుగు వేస్తారు అని చెప్తే, మన మీద ఈ కాలంలో మనము భగవంతుణ్ణి ఉపాసన చేయటం అనేదే ఒక ముఖ్యమైనటువంటి విషయం కాదు. ఈ రహస్యాలను ఈ విషయాలను మనం ఆచరించి ఈ నామ సంకీర్తన ఉద్యమాన్ని, నామమంత్రాన్ని లిఖించటం, ఏ నామైనా ఒకటి గుర్తుంచుకోండి, మళ్ళా ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటటువంటి మీమాంసలో దయచేసి పడవద్దు. చాలా భయంకరమైనటువంటి అపరాధం నామాపరాధం అది. రాముడు నామం గొప్పదా, కృష్ణుడు నామం గొప్పదా, శివుడు నామం గొప్పదా, సరస్వతీదేవి గొప్పదా, గాయత్రి నామం గొప్పదా, అన్ని నామాలు ఒకటే అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంచేత అక్కడ మళ్ళా మీరు మీమాంసలో పడిపోకండి. ఎలాగో మేము నామ సంకీర్తనం చేస్తున్నాం కదా, పవర్ఫుల్ నామం ఏదో చెప్పండి మాస్టర్, దెబ్బకి నేను అలా లాగిస్తానన్నాడు ఒకడు. నీకు అయితే ఏమీ అర్థం కాలేదు బాబు, నాకు 5 ఏళ్ల పట్టి ఉన్నావు నువ్వు, అన్ని నామాలు పవర్ఫులే, నీకు ఏ నామం రుచిస్తే దాన్ని తీసుకో, నీ ఇష్టం అది, నీకు దేని మీద రుచి ఉంటే అది. ఏ నామమైనా కూడా ఒకే స్థితికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఆ నామ మహిమ అంత గొప్పది. రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు నది దాటాల్సి వస్తుంది. ఆ నది దాటటానికి ఎవరి సహాయం తీసుకుంటారు? గురు చరిత్ర తెలుసా, పూర్వజన్మ చరిత్ర ఏంటో మీకు. ఇదివరకు జన్మలో అతను ఒక మహర్షి యొక్క కొడుకు. పూర్వకాలంలో రాజులు ఏదైనా తప్పు చేస్తే తక్షణం గురువుల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఈ తప్పు చేశాను, నేను ప్రాయశ్చిత్తం ఏంటో చెప్పండి. అప్పటికప్పుడు పాప విముక్తి అయిపోయేది వాళ్ళకి, హాయిగా నిష్కంఠకంగా వేల వేల సంవత్సరాలు రాజ్యం చేశారు. ఈనాడు కూడా మన శరీరాలు తప్పుడు ఆహార పదార్థాలు తినటం వల్ల చనిపోతున్నాయి తప్ప, లేకపోతే ప్రతి వ్యక్తి యొక్క శరీర నిర్మాణము 300 సంవత్సరాల కంటే తక్కువ బతకడానికి ఏర్పరచలేదు ప్రకృతి. మనం 60 ఏళ్లకే 70 ఏళ్లకే 80 ఏళ్లకే ఎందుకు చచ్చిపోతున్నామంటే మీరు కరెక్ట్గా ఉపయోగించుకోవటం లేదు. ఇంచేత పూర్వకాలపు రాజులు వాళ్ళు గురువులు చెప్పినట్టు చేసేవాళ్ళు, అంతే తప్ప గురువుకి చెప్పేవాళ్ళు కాదు. నువ్వు ఇలా చెప్పు, నువ్వు చెప్పి ఏదో తప్పు చేశాడు, రాజుకు అర్థమైపోయింది నేను తప్పు చేశానని ఆశ్రమాన్ని పరిగెట్టాడు. దీని ప్రాశ్చిత్యం ఏంటో చెప్పండి అని. పాపం ఆ రోజు గురువు అక్కడ ఇంకో ఊరికి పర్యటన వెళ్ళాడు. గురుపుత్రుడు ఉన్నాడు అక్కడ. చాలా మందిని నేను చూశాను, నేను డాక్టర్ దగ్గరికి బాగా పరిచయం అయిపోయాక ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి మందరికి వెళ్ళిపోతారు. అలాగే గురువు లేడు కదా, అంటే గురుపుత్రుడిని అడిగాడు, నేను తప్పు చేశాను, నేను ఈ తప్పుకి ప్రాశ్చిత్యం ఏంటో చెప్పను, చెప్పేస్తాను నేను. దానికి వెళ్ళి 3 సార్లు రామ 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 అనుకో, పాపం పోతుంది అన్నాడు. రాజు అనుకున్నాడు పాపం పోయింది. ఆ సెన్సిటివ్నెస్, తప్పు చేశామనే భావనే ఈనాడు లేదు, సెన్సిటివిటీ పోయింది తప్పుకి, మంచికి సెన్సిటివిటీ అయిపోయింది. మంచి పని చేస్తామంటే దొంగతనంగా చేస్తాం, జపం చేసుకోవాలంటే తలుపులు అన్ని వేసేసుకుని ఎవరు చూడకుండా జపం చేసుకుందాం, శివరేఖ తాగాలంటే 6 బెట్టు తాగేస్తాం, టీకాకీలు తాగాలంటే చాలా హాయిగా తాగుతాం, వచ్చే వాళ్ళకి బలవంతంగా కూడా ఇస్తాం. ఇంచేట 3 సార్లు నామం చేసుకో, రామనామం పోతుందన్నాడు, పోయింది. సరే రాజు కదా, చాలా తృప్తిగా ఆ మనోవ్యధ తగ్గిన ఆనందంతో బహుమతి ఇచ్చాడు కుర్రాడికి. కుర్రాడు కూడా చాలా ఆనందపడిపోయాడు, నేను కూడా లైన్లో పడిపోయాను, ఇంకా నేను గురువుని అయిపోవచ్చు, నాకు అర్థమైపోయింది అనుకున్నాడు. ఈ లోపల తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక గొప్పగా, నాన్న నేను రాజుగారు ఇచ్చాడు, నాతో మాట్లాడాడు రాజుగారు, ఆయన తప్పు చేశాడు, ఆయన తప్పు చేస్తే నేను ఆ తప్పుకి ప్రాశ్చిత మార్గం చెప్పాను నామాన్ని, నేను చెప్పాను 3 సార్లు రామనామం చేసుకుంటే సాచి నెంపగా పెట్టాడు. అతను చేసినటువంటి ఆ తప్పుకి ఒకసారి రామ అంటే చాలు, ఓవర్ డోస్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇది మంచి ఓవర్ డోస్ ఏం పర్వాలేదు, అర్థమవుతుందా? ఎంత వాళ్ళు గురువులు బ్యాలెన్స్డ్ గా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఈ తప్పుకి ఈ నామం, ఈ తప్పుకి ఈ నామం, ఇది చేసుకోండి. మరి నువ్వు తప్పు చేశావు కనుక నీకు శిక్ష పడాలి కనుక, నువ్వు భగవన్ నామము తీసుకోవటానికి వీలు లేనటువంటి కుటుంబంలో పుట్టు అని శాపం చేశాడు. లాంగ్ మెడిసిన్ ఇస్తే ఏం చేస్తారు? పట్టలాగేస్తారు. నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, నువ్వు మందు ఇవ్వడానికి వీల్లేదంటారు కదా. అలాగే ఇంకా నేను లాభం లేదు, నువ్వు రామనామం అదే చెప్పడానికి వీల్లేదు, భగవన్ నామం మహిమ చెప్పడానికి వీలు లేదు. అపూర్వకాలంలో ఆ త్రేతాయుగంలో చాలా స్ట్రిక్ట్ కట్టుబాట్లు ఉండేవి కదా, అని చెప్పి నువ్వు భగవంతుడు నామం తీసుకోవటానికి వీలు లేని కుటుంబంలో పుట్టాను తెచ్చేశాడు కొడుకు. ఇంత భయంకరమైన శాపం ఇస్తావా నాన్న, నువ్వు తెలియదు కదా నన్ను, నువ్వు క్షమించాలి కదా. సరేలే, ఎవరి నామం అయితే నువ్వు తప్పుగా ఉపయోగించుకుని చెప్పావో ఆ నామమే రూపు దాల్చి వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రతి నామము రూపు దాలుస్తుంది, ప్రతి భగవన్ నామము రూపు దాలుస్తుంది. మర్చిపోయాం మనం అది. అది రూపుదాల్చి వచ్చినప్పుడు ఆ నామానికి నువ్వు సహాయం చేయి. సహాయం చేసినప్పుడు సరే కర్మ సిద్ధాంతంగా నువ్వేం చేసావో అదే చేసావు కనుక కరించిపోతావు. నామం మహిమ అంత గొప్పది. ఒక్కసారి రామ అంటే చాలు పాపాలన్నీ పోతాయి అన్నాడు. నువ్వు మారిపోతావు అన్నాడు. నమ్మం మనం. నేను ఎన్నిసార్లు రామారామ అన్నాను మాస్టర్, కావాలంటే చూడండి రామకోట రాశాను నేను. నేనేం మారలేదు, ఇంకా నాకు కష్టాలు వచ్చేసాయి. చూడండి మన ఆలోచన విధానం. రామనామం తీసుకున్నందువల్ల కష్టాలు వచ్చేసాయని చెప్పుకునే వాళ్ళని అనేక మంది నేను చూశాను. సిగ్గుపడాలి. భగవంతునికి ప్రేమసాగరుడు కృపాసింధుడు దీన నాథ అనాథక నాథ, ఎవరూ నిన్ను రక్షించలేకపోతే ఆర్తత్రాణ పరాయణుడు అని పేరు కలిగినటువంటి భగవంతుడు నామము మీకు కష్టాలు తెచ్చింది అంటారు. ఇంతకంటే కలియుగం నాకు ఎక్కడా అనిపించలేదు. తప్ప అది ఎవరు చెప్పినా వినకండి. మీరు భగవంతుడి నామం వల్ల మీ కష్టాలు పోతాయి తప్ప మీ కష్టాలు రావు. మరి కష్టాలు ఏమొచ్చాయి? నౌషుడికి ఎలా వచ్చాయి? అలా వచ్చాయి. ఇదివరకు చేసినటువంటి పాప ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది తప్ప ఒకసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళాక నా ప్రతిజ్ఞాది అంటాడు. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని ఎవడవుతాయి అంటాడు. ఇంకా వాడికి నేను రక్ష అన్నాడు. రాముడే కాదు కృష్ణుడు అన్నాడు. ప్రతి భగవంతుడు ఆ మాట అన్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్. ఇదే పొలిటీషియన్స్ ప్రతిజ్ఞ అనుకుంటున్నారా? ఓటు పడగానే మానేయటానికి ఒక్కసారి నువ్వు తప్ప నాకు ఇంకా గతి లేదు అని మీరు మనస్ఫూర్తిగా అంటే ఒక్కసారి నీకు తెలిసినా తెలియకపోయినా యోగక్షేమం నేను తీసుకుంటాను అని ఆ మహానుభావుడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞను కూడా నమ్మలేం మనం. మన లక్షణాలన్నీ భగవంతుడి మీద ఆపాదిస్తాం. భగవంతుడి కోపం వచ్చేసింది. మనం చేసే తపస్సుకి భగవంతుడి కోపం వచ్చేసింది. మీరు అంత గొప్ప తపస్సు చేస్తున్నారనమాట. నిజవాది ఉందా? అహంకారం అంతే. మీరు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా ఒకసారి కరెక్ట్గా అంటే మీ జీవితాన్ని మారిపోతుంది. వాల్మీకి జీవితం అది పెద్ద ఉదాహరణ. రామాష్టం చేతగా లేక మరా అన్నాడు. ఒకసారి ఆ మంత్రం ఉచ్చారణ చేశాక మరి ఆ తప్పు చేయలే, మళ్ళీ హత్యలేం చేయలే. అతను మనం రామ అంటూ ఉంటాం, మన పాత జీవిత విధానం జరుగుతూనే ఉంటుంది, మార్పు రాలేదంటాం. స్నానం చేస్తూనే ఉంటాం, మట్టి పోసుకుంటూనే ఉంటాం. స్నానం చేస్తే ఏం లాభం అని అడుగుతాం. నువ్వు మట్టి పోసుకోవటం ఆపు కాస్తైనా. నువ్వు మట్టి పోసుకోవటం ఆపో. కొన్ని నిరంతరం రామ రామ అనుకుంటావా అనుకో, నిరంతరం అనుకో. ఇప్పుడో ఒకసారి అనుకుంటాం, మన రోజులు కూడా పెట్టుకుంటాం. శివనామం చేసుకోవాలా? దాని నుండి శిబిరాల్లో వస్తుంది కదా మహాశివరాత్రి, అప్పుడు శివనామం చేసుకుంటాం. రామనామం చేసుకోవాలా? ఎప్పుడు నన్ను రానివ్వండి, ఉగాది వస్తుంది కదా, అప్పుడు రామనామం చేసుకుంటాం. కృష్ణనామం చేసుకోవాలా? రానివ్వండి, జన్మాష్టమి వస్తుంది కదా, అప్పుడు కృష్ణనామం చేసుకుంటాం. మిగతా టైం ఎప్పుడంతా ఏం చేస్తాం? ఎన్ని పిచ్చి పనులు చేయగలమో, శరీరాన్ని ఎంత దుర్వినియోగం చేయగలమో అంత దుర్వినియోగం చేసుకుని భగవంతుడి మీద పడేస్తే భగవంతుడు ఏం చేస్తాడు? నువ్వు నిరంతరము అనుచూడు ఆ నామాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రహ్లాదుడు 5 ఏళ్ల పిల్లవాడు, 3 లోకాలను గెలిచినటువంటి రాక్షసునే ఏకైకగా ఎదిరించాడు. ఏమైంది? వాడు చచ్చాడు, ప్రహ్లాదుడికి ఏమలే. ఇంచేత నిరంతరము ఆ నామస్మరణ. ఆ నామస్మరణ మనం ప్రస్తుతం అంతలాగే చేసుకోలేం కనుక దేవాలయానికి వచ్చిన వాళ్ళు కనీసము మేము 1 గంట సేపు నామం చేసుకుని వెళ్తాము అని రండి. చూడండి మీ జీవితాల్లో ఎన్ని మార్పులు వస్తాయో. లేకపోతే దేవాలయాలకు వచ్చి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇక్కడ కూడా మీరు సిగ్గుపడితే ఎట్ట? దేవాలయంలో కూడా నామజపం చేసుకోవడానికి వాళ్ళు చూస్తారు మాస్టారు, బాగుండదు. వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తారు మనం మంచి పని చేస్తూ ఉంటే సిగ్గుపడతాం. అప్పుడు ఈ దేవాలయాలు మళ్ళీ కూడా భగవత్ శక్తికి ఆలవాలం అవుతాయి. అప్పుడు ఈ దేవాలయాల నుంచి ఒక అద్భుతమైనటువంటి క్రాంతి సృష్టింపబడి ఒక నవ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంకొక నిరంతరము నామస్మరణ, మూల విరాట్ యొక్క నామముతో అష్టోత్తర శతనామాలు చేసుకోండి. చెప్పండి.